The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ సాటర్డే కాబట్టి మనము రెగ్యులర్ టాపిక్స్కి భిన్నంగా సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో సినిమాలో సినిమా పర్సనాలిటీసో ఇలా ఏవొకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా నేను కథలు వాటి కమామిషు గురించి చెప్తున్నాను. కథ కంచికి ఎలా వెళ్ళింది, అసలు కథల వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే అన్ని రకాల కథలు అటు మైథాలజీ, ఇటు గ్రీక్, రోమన్, ఇండియన్, తర్వాత ఫోక్ టేల్స్, తర్వాత అప్కమింగ్ రైటర్స్ రాసేవి, ఫేమస్ రైటర్స్ రాసినవి, ఇలా అన్ని రకాల చందమామ కథలు, విక్రమార్క కథలు, ఒకటేమిటి ఎన్నెన్నో చెప్పుకున్నాం. ఆఖరికి సాలభంజిక కథలు కూడా చెప్పుకున్నాం. ఇవాళ గంగాధర గాడ్గిల్ గారు రాసినటువంటి ఒక మరాఠీ కథకి తెలుగు అనువాదం ఒక కథ. దాని పేరే అసలు సంగతి ఏంటంటే. అసలు సంగతి ఏంటంటే అని కథలోకి వెళదామా. చివరిగా అసలు విషయం మూడు ముక్కల్లో చెప్పాలంటే, అంటే టుపుటిన నట్షల్ అంటూ పుచ్చకాయం తడిమినట్టు చేతులాడించాడు వేదిక మీద ఉన్న వ్యక్తి. అంతే, నాకు అర్థమైపోయింది. ఇంకా అక్కడ కూర్చుని తలాడిస్తూ బోరు కొట్టించుకోవడం వ్యర్థము అని తెలిసిపోయింది. ఇక చేయాల్సింది ఏమిట్రా అంటే ధైర్యంగా తొణక్కుండా బెణక్కుండా ఓ నిర్ణయం తీసుకోవాలి, దాన్ని అమలు చేయాలి. నేను నిర్ణయం తీసేసుకున్నాను. జేబులోంచి వేరుశనక్కాయ లాగాను, ఫాట్మన్ తెరిచి గింజలు నోట్లో పడేసుకుని స్టేజ్ మీదకి దూసుకుపోయాను. ఉపన్యాసం ఇస్తున్న పెద్ద మనిషిని పట్టుకుని అతన్నే నట్షెల్లో పుట్ చేసేసి జేబులో పెట్టేసుకున్నాను. నేను అలా అలా నడిచి వెళ్ళిపోతుంటే సభలో ఉన్న వెరిపినుగులందరూ ఆ వక్తగారు ఖాళీ చేసిన చోటుకేసే చూస్తూ ఉండిపోయారు. నా జేబులో ఉన్న డొల్లలో నుంచి సౌండ్ వస్తుందన్న సంగతి కనుక్కోలేకపోయారు. నేను చేయాల్సిన మహత్కార్యం చేసేసాను, అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే అది వాళ్ళ కర్మ. ఇంటికి రాగానే చాకు పెట్టి మా పెరట్లో చిన్న గుంట తీసి లోపల ఉన్నటువంటి సరుకుతో సహా వేరుశనగ డొక్కని పాతేశా. పాపం ఉపన్యాసకుడికి లోపల ఉత్కృష్టంగా ఉండి ఉంటుంది. ఏ మైకు పట్టుకొని గంటల తరబడి మనల్ని చంపుకు తిన్నప్పుడు లేదు, వాళ్ళకి అప్పుడప్పుడు తెలిసి రావాలే. ఈ సంగతి అంతా విని వీడికి ఇంత తిక్కేమిట్రో బాబు అనుకుని ఉంటారు మీరు. కానీ నా పద్ధతే అంత. వక్తలని కాజేసే నా అలవాటు అంతకంతకి పెరుగుతుంది, కానీ తరగట్లా. ఆ మధ్య ఒకసారి ఒక ఆయన్ని చూసా. బల్లగుద్ది చెప్పాల్సిన పాయింట్ వచ్చినప్పుడల్లా ఆయన గుప్పిలు బిగించి నిజంగానే బల్లగుద్దడం మొదలెట్టారు. నాకు ఒళ్ళు మండింది. ఆ గుప్పిలి అలాగే పట్టుకొచ్చేసి ఇంట్లో పేపర్ వెయిట్లాగా ఉపయోగిస్తున్నా. ఇంకోసారి ఓ విప్లవ నాయకుడు తారసిల్లాడు. ఎప్పుడు చూసినా రక్తపాతం అనేవాడు. ఓ పెన్సిల్కి పట్టుకెళ్ళి చటుక్కు నెత్తికి తగిలించి జేబులో పెట్టేసుకున్నాను. ప్రస్తుతం అతన్ని ఎర్ర పెన్సిల్లో వాడుతున్నాను. అందుకే ఇలాగుంది, నా చేతిలో పరీక్ష పేపర్లు పడ్డాయంటే చాలామంది కుర్రాళ్ళు తప్పడం ఖాయం. ప్రస్తుతం మా ఆవిడకి జామ్ పెట్టడానికి జాడీ కావాలట. ఏనలూరే పాటలు పాడే గాయని కోసం వెతుకుతున్నాను, పట్టుకొచ్చి ఆవిడకిద్దామని. మీకు ఎవరైనా కనపడితే చెప్పండి, కాస్త లావుగా కింద కుదమట్టంగా ఉంటే ప్రశస్తం. ఓసారి నేను మా ఆవిడ ఓ సినిమాకి వెళ్ళాం. సినిమా పేరు ముస్కురాహట్. ముస్కురాహట్ కథ ఏదో జంగిల్ ఫిల్మ్ అయి ఉంటుందని అనుకున్నాను. బ్రహ్మపుత్ర నదిలోని మొసళ్ళని హిందీలో ముస్కురాహట్ అంటారని మనందరికీ తెలుసు కదా, ముస్కరాహట్. తమాషా ఏంటంటే మా ఆవిడకి ఆ విషయం తెలియదు. ముస్కరాహట్ అంటే చారళ్ళ బెంగాల్ పూలు అనుకుందామే. కాస్త వెర్రిమాలోకనలేండి, చాలాసేపు ఒగ్గబట్టుకుని చూసినా తెర మీదకి పుల్లు రాలేదు, మొసళ్ళు రాలేదు. ఇక నాకు చిరాకు వేసుకొచ్చేసింది. లేచి నుంచిన సంగతి ఏంటో బాబు అని అరిచా. సమాధానం లేదు. మావిడ చెయ్యి అడ్డుపెట్టి వారించిన తెర మీదకి సర్రని వెళ్ళా. హీరోగాడికి లాగిపెట్టి ఒకటి ఇస్తే వెళ్ళి అవతలు పడ్డాడు. హీరోయిన్ కేసు ఉగ్రంగా చూసి, బ్రహ్మపుత్ర మొసళ్ళేవి తల్లి అని నిలదీశాను. మొసళ్ళా అని పళ్ళికిలిస్తూ అడిగింది. కాకపోతే నీ మొహం చూడటానికి వచ్చాననుకున్నావా, ముస్కరాహట్ ఎక్కడా, ఇంకా రాదే అని కడిగేశాను. చూడండి సార్, ముస్కరాహట్ అంటే చిరునవ్వు. నేను తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి చిందిస్తున్నది అదేగా అంది. గాడిది గుడ్డేం కాదు, కాసేపు పోతే ముస్కరాహట్ అంటే ఓ బెంగాలీ స్వీట్ అని చెప్తావులా ఉంది. చూడమ్మా, తెలియపోతే ఇప్పటికైనా అడిగి తెలుసుకో. ముస్కరాహట్ అంటే మొసలి, తెలీదు మొసలి అంటే మొసలే. ఆడవాళ్ళకి తర్కానికి ఆమడ దూరం. నా వాదం అర్థమై చేస్తేగా తల అడ్డంగా తిప్పింది. నాకు పట్టుదల పెరిగింది. సరే, నేనన్నది రైట్ అని తిరుగులేని సాక్ష్యం సంపాదిస్తాను చూడు అంటూ ఎకాఎకి అలాగే ఢిల్లీకి వెళ్ళిపోయా. అప్పట్లో లార్డ్ మౌంట్ బాటన్ గారి వైస్రాయ్గిరి వెలిగిస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి జున్ను డబ్బా మూత తీయడానికి నానా అవస్థలు పడుతున్నాడు ఆయన. ఇదిగో మౌంట్ బాటను అని కేకేశా. ఎస్ అన్నాడు దర్జా ఉలకబోస్తూ. ముందు ఆ డబ్బా కింద పెట్టు ఆజ్ఞాపించా. వీళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాల్సిందే. దెబ్బకి దడిశాడు. అలాగేనండి అంటూ డబ్బా బల్ల మీద పెట్టాడు. నేను జాలిపడ్డాను. దేశంలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని తెలుసయ్యా, అది పరిష్కరించడానికి నువ్వు అస్తమానం జున్ను తినక్కర్లేదు అని నచ్చ చెప్పబోయాను. అయితే చేప తినమంటారా అన్నాడు ఆశగా మొహం పెట్టి. అబ్బే, జాలి చూపిస్తే లాభం లేదు, చెడిపోయేట్టున్నాడు. ప్రస్తుతం తినడం గినడం జాంతానాయి అని చెప్పాల్సి వచ్చింది. అయితే టీ తెప్పించమంటారా అని మర్యాద చేయబోయాడు. సర్లేవయ్యా, దేశానికి ఏ గతి పట్టించారో చూడు మీ వాళ్ళు, నీకు ఒళ్ళుపై తెలుస్తోందా అని కేకలేశాను. అసలు ఏం జరిగిందండి? ఇంకా ఏం జరగాలయ్యా, ముస్కరాహట్ అంటే చిరునవ్వు అని బొంబాయిలో పబ్లిక్గా చెప్పుకుంటున్నారు. ఎంత ఘోరం అని కొయ్యబారిపోయాడు మౌంట్ బ్యాటన్. గంభీరంగా తల ఊపి ఊరుకున్నాను. కాసేపు ఆగి, అయితే సైన్యాన్ని బొంబాయికి తోలమంటారా అన్నాడు అతను. అప్పుడే వద్దులే, సిద్ధంగా మాత్రం ఉండమను. కావలిస్తే సైనికుల్ని ఆ బటన్లు అవి బాగా పాలిష్ చేసి ఉంచుకోమను. ఈ లోపున నువ్వు ఆర్డినెన్స్ పాస్ చేసి ముస్కరాహట్ అంటే బ్రహ్మపుత్ర నదిలో మొసలి సుమా అని 50 మంది ప్రజలకి చాటు చెప్పు. సరేనని ఆయన రాసుకుని రాయటానికి కూర్చున్నాడు. మంచి పదునైన భాష వాడదాం అనుకున్నాడేమో, పెన్సిల్ ముళ్ళు పదును పెట్టడం మొదలెట్టాడు. ఇండియాకి గవర్నర్ జనరల్ ఇంకా వైస్రాయ్ అయిన నేను, నా ఆధీనంలో ఉన్న బ్రిటిష్ ఇండియా, ఇండియాలోని తక్కిన సంస్థానాలు, అండమాన్ నికోబార్ దీవులు, బర్మాసిలోని కూడా చేర్చేయరా అన్నాను. చేర్చడం నాకు సంబరమే కానీ నాకు ఆ పవర్ లేదే. సరే సరే, ఇప్పటికి ఇలా కానిచ్చాయి, ఈసారి 6వ జార్జిని కలిసినప్పుడు దీని గురించి అడుగుదాంలే అని హామీ ఇచ్చా. కాసేపు రాశాక మౌంట్ బాగెట్టన్ ఆగాడు. మళ్ళీ ఏమొచ్చిందయ్యా బాబు అన్నట్టు చూశాను. ప్రస్తుతం దేశంలో ఆహార సమస్య తీవ్రంగా ఉంది, ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అన్నాడు అతను. నిజమేననుకో అని ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకని ముస్కరాహట్ అంటే ఉడికించిన చిలగడ దుంప అందాం. ఎలా ఉంటుందంటారు? మీకేం అభ్యంతరం లేకపోతేనే సుమండి అన్నాడు అతను జంకుతూనే. ఆహార సమస్య మరీ అంత తీవ్రంగా ఉందంటారా అని అడిగా సందేహ నివృత్తి కోసం. పెన్సిల్ గడ్డం మీద కొట్టుకుంటూ గంభీరంగా తలువుపాడతను. మరి అంత ఇదిగా ఉంటే చిలగడ దుంప ఎందుకు, బంగాళదుంప అయితే మరీ మంచిది కదా అన్నాను. బా, ఏం బుర్రండి మీది అని మౌంట్ బ్యాటన్ నన్ను తెగ మెచ్చుకుని ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టి నా చేతికి ఇచ్చేశాడు. నేను హుటాహుటిన బాంబాయ్ వచ్చేసి ఆ తారామణి కళ్ళ ముందు ఆర్డినెన్స్ కాగితం ఆడించాను. ఏంటిది అందామే గుడ్లు మిటకరించి. దీంట్లో ఏముందో తెలుసా? నీ మొహం ఉడికించిన బంగాళదుంపలా, నీ హీరో మొహం ఉడికించిన చిలగడదుంపలా ఉందని రాసింది చూసుకో అని మొహం పగిలేలా జవాబిచ్చి నా సీటుకొచ్చి పడ్డాను. ఇదండి నా మొండి పట్టుదల. నేను అనుకున్నది సాధించడానికి, నా పంతను నెగ్గించుకోవడానికి చాలా చిత్రమైన పనులు చేస్తూ ఉంటాను, కానీ జనాలకి ఇవన్నీ తెలియవు. బయట ప్రపంచంలో మామూలుగా బట్టలు వేసుకుని కాలేజీలో పాఠాలు చెప్తూ ఉంటాను కాబట్టి నేను ఇంతటి దేవాంతకుండాను వాళ్ళు ఊహించను కూడా ఊహించలేరు. అందువల్ల నిజమేంటో నేను చెప్పాల్సి వస్తుంది. ఓ పిచ్చుకతో నాకు జరిగిన కోర్టు తగాద ఉదంతం వింటే నా పోరాట పటిమ బుద్ధి కుశలత ఎలాంటివో మీకే తెలుస్తుంది. వర్షాకాలంలో తప్ప నేను టోపీ వాడను, మిగతా కాలాల్లో నా టోపీ చిలక్కొయ్యకి వేలాడుతూ ఉంటుంది. ఓ రోజు ఓ పిచ్చుక ఓ గడ్డిపోచ ముక్కను పెట్టుకుని తయారైంది. ముందుగా తలుపు మీద వాళ్ళు నాకేసో ఓ చూపు పడేసింది. ఆ తర్వాత రేడియో సెట్ మీదకు గెంతింది. అక్కడి నుంచి టోపీకేసి మెచ్చుకోలుగా చూసింది. ఈ వేషాలకి చూపులకి లొంగిపోయే ఘటం కాదు నేను. అందుచేత పేపర్ చదువుతున్నట్టుగా నటిస్తూనే దాని మీద ఒక కన్నేసి ఉంచా. అది నెమ్మదిగా గడ్డిపరక టోపీలో పడేసి టోపీ అంచెక్కి తన ఆస్తి తనివి తీరా చూసుకునే యజమానులా దాన్ని పర్యవేక్షిస్తోంది. ఇహ నేను కలిగజేసుకోవాల్సే వచ్చింది. చూడు పిచ్చికమ్మ, ఆ టోపీ నాది, దాంట్లో ఉండాల్సింది నీ తలకాయ కానీ నా తలకాయ కానీ నీ గడ్డిపోచ కాదు అన్నాను. చెవుడొచ్చినట్టుంది. జవాబు చెప్పకుండా వెళ్ళిపోయి కాసేపటికి ఇంకోటి పట్టుకొచ్చింది. తుడుగా మొగుడొకడు, ఇద్దరు చెరోటి పడేశారు. నా కోళ్ళు మండి ఇద్దరిని తోలేశా. దాంతో కథ ముగిసిపోయిందని పొరపడ్డా. కొన్నాళ్ళకి మా ప్రొఫెసర్ బ్రహ్మానందరావు గారు వచ్చినప్పుడు ఆ టోపీ కిందనే కుర్చీ వేసి కూర్చోబెట్టా. ఆయన తన టోపీ తీసి బట్టలు తడుముకుంటూ నాతో కబులు చెప్తుండగా ఆయన నెత్తి మీద ఒక గడ్డిపోచబడింది. ఆయన దాన్ని చేతిలోకి తీసుకుని పరధ్యానంగా కొరికాడు. కానీ మనసులేదా సందేహం మొలకెత్తింది. కాసేపటికి ఇంకోటి పడింది. దాన్ని మరో చేత్తో తీశాడు ఆయన. అదేదో ఆల్జిబ్రా లెక్క అన్నట్టు దానికేసి చూసి తికమకపడి దీన్నేం చేయను అని అడిగాడు. చెవిలో గుబిలు తీసుకోండి, ఆయన తల అడ్డంగా ఊపాడు. గుబిలు తీసుకునే ఉద్దేశం లేదా, అలా అయితే దాని తల మీద ఉంచాలి అన్నాను. ఆయనకి సలహా నచ్చినట్టుంది, దాన్ని నా తల మీద పెట్టి కబుర్లు సాగించాడు. మూడో పరక కూడా పడింది, కానీ ఆయన ఇంటికెళ్తే హడావుడిలో పట్టించుకోలేదు. లేచి నుంచోడంలో నా టోపీ ఆయన తలకు కొట్టుకుని ఓ పిచ్చిగూడు నెత్తి మీద వాలింది. ఆయన అది గమనించకుండా పైన టోపీ తగిలించుకుని వెళ్ళిపోయాడు. అండమండోయ్ బ్రహ్మాండం గారు అని వెంటబడి పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి టోపీలో నుంచి పిచ్చిక బయటకు వస్తుంది. ముందు నా టోపీ ఖాళీ చేయవే దరిద్రపు మొహందానా అని మొహం చివాట్లేశాను. ఆ తక్కువ తిందా, నన్ను ఖాళీ చేయించడం నీ తరం కాదు. రెంటల్ కంట్రోల్ యాక్ట్ నాకు రక్షణ కల్పిస్తోంది. దానికంటే ముందు ఇంకో పేచీ ఉంది తెలుసా, నా అండం దొంగిలించినందుకు నేను బ్రహ్మాండం గారి మీద పెట్టే క్రిమినల్ కేసులో నిన్ను సహనిందితుడిగా పేర్కొంటున్నాను, కాస్కో అని ఠలాయించింది. జరిగిన విషయాలన్నీ మీరు పేపర్లో చదివే ఉంటారు. బ్రహ్మాండం గారి దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. ఆయన దొంగచాటుగా ముద్దులు పెట్టే అలవాటు ఉందని ఆయన భార్య సాక్ష్యం చెప్పడంతో ఆయనకు ముందు నుంచి దొంగ బుద్ధి ఉందని కోర్టు వాళ్ళు నమ్మారు. నేను మాత్రం ఒక టస్సా వేసి బయటపడ్డాను. బ్రహ్మాండం గారి తల మీద గుడ్డు చూసావా లేదా అని అడిగారు. చూశా. అయితే ఆయనకు చెప్పి పిచ్చికమ్మకు ఆస్తి ఆవిడకి ఎందుకు దఖలు పరచలేదు? పిచ్చికమ్మ ఈ ఘటనలో కాస్త శోకం అభినయించింది. రెక్కలతో కళ్ళు తుడుచుకుంది. నన్ను ఓరగా చూస్తూ నెత్తి మీద ఎప్పుడు అన్నం ఉంటుంది కాబట్టి ఆయన బ్రహ్మాండం గారు అంటారు, అది ఆయనదేనేమో, ఆయనే గుడ్డెట్టారేమో అనుకున్నాను. అంటే బ్రహ్మాండం గారు గుడ్లు పెట్టి వాటిని నెత్తి మీద మోసో తిరుగుతాడని మీరు అంటున్నారా అన్నాడు లాయర్ విస్మయంగా. ఆ మాత్రం దానికి విస్మయం దేనికి, భారత రాజ్యాంగంలో దాని గురించి నిషేధమేం లేదే. బ్రహ్మాండం గారు చటుక్కున లేచి నుంచి అన్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు పెట్టడం నా ప్రాథమిక హక్కు, తిక్కరైతే ఇక్కడే 100 గుడ్లు పెట్టేస్తాను అంతే అని అరిచాడు. ఆయన భార్య, ఆయన అంత పని చేసినా నాకు ఆశ్చర్యం లేదు, ఒట్టి తిక్క మనిషి అని స్టేట్మెంట్ ఇచ్చింది. అలా గుడ్లు ఎడితే కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది జాగ్రత్త అని జడ్జి గారు హెచ్చరించి నన్ను వదిలేశారు. నా వివరణ వల్ల కోర్టు వారికి బ్రహ్మాండం గారిని జైలుకి పంపే ఉద్దేశం మారింది. ఈక్వడార్ దేశ బాలలకి భారత ప్రభుత్వ బహుమతిగా ఏనుగుని బదులుగా బ్రహ్మాండం గారిని పంపితే బాగుంటుందని సూచించారు జడ్జి గారు. నెత్తి మీద బట్టతో బ్రహ్మాండం గారు ఓడెక్కుతున్న ఫోటో మీరు పత్రికలో చూసే ఉంటారు. బాంబే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆ సందర్భంగా అండం గురించి బ్రహ్మాండం గురించి బ్రహ్మాండమైన ఉపన్యాసం దంచేశారు. ఉపనిషత్తుల్లోంచి 11 శ్లోకాలు ఉదహరించారు కూడా. అసలు అండంలోంచే బ్రహ్మాండం పుట్టింది, గుడ్లు పెట్టడం ద్వారా మన సంస్కృతిని పరిరక్షిస్తున్న వీళ్ళని అండపిండ బ్రహ్మాండరావు గారు అనే బిరుదుతో సత్కరిస్తున్నాను అని ఉద్ఘాటించారు. అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. బ్రహ్మాండం గారు కృతజ్ఞతలు అర్పిస్తూ అచిరకాలంలో సభ్యులందరూ గుడ్లు పెడతారని, ప్రభుత్వం ఖర్చు మీద విదేశాలు చుట్టేసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకాస ముందుకెళ్ళి ఇండియన్స్ అందరూ ప్రభుత్వ ఖర్చుపై విదేశాల్లో స్థిరపడే రోజు వస్తుందని కూడా ఆశిస్తున్నానని చెప్పారు. సరే నా సంగతికి వస్తే, కోర్టు వాళ్ళు నన్ను వదిలేశాక మా లాయర్ గారి దగ్గరికి వెళ్ళి గట్టి వెకేషన్ నోటీస్ ఇమ్మని అన్నాను. ఆయన తయారు చేసి వినిపించాక స్ట్రాంగ్ లీగల్ నోటీస్ ఇమ్మన్నాను కదయ్యా అని పోట్లాడాను. చూడండి సార్, పేపర్ కూడా ఎంత స్ట్రాంగో అన్నాడు. స్ట్రాంగ్గా సదరు అనే మాట ఒక్కసారి కూడా ఉపయోగించలేదు. నువ్వేం లాయర్ వయ్యా బాబు అని కడిగేశాను. ఆయన నాలుగు ఖర్చుకుని పొరపాటే సుమండి అన్నాడు. అయితే మళ్ళీ రాయి, కనీసం 7 సదర్లు ఉండాలి. దీనికి జవాబుగా పిచ్చికమ్మ ఇచ్చిన నోటీసులో 11 సదర్లు ఉన్నాయి. దాంతోపాటే ఉపనిషత్తుల నుంచి ఒక కొటేషన్ కూడా ఉంది. ఆ నోటీస్కి నేను బెదరలేదు, ఇంకో నోటీస్ ఇచ్చా. దాంట్లో మొదటి నుంచి చివరి దాకా సదర్లే. ఆఖరి పేర్లో నెబుచడ్జార్, ఖతర్నాక్ వంటి స్ట్రాంగ్ పదాలు ఇరికించా. చివరికి మా వ్యవహారం యుఎన్ఓ దాకా పోయింది. మధ్యవర్తులుగా పక్షులు ఉండడం నాకు సమ్మతం కాదు, మనుషులు ఉండడం పిచ్చికమ్మకు సమ్మతం కాదు. చివరికి రేడియో సెట్ మీద ఉన్న చెక్క ఏనుగు తుని తగవు చేసింది. పిచ్చికమ్మ పిల్లలకి ఎదిగే వయసు వచ్చేదాకా నా టోపీలో నివసించే హక్కు దానికి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఖాళీ చేస్తుంది, కానీ అవసరం పడ్డప్పుడల్లా నేను దాన్ని వాడుకొని ఇవ్వాలి. తగవు సందర్భంగా మేము వాడిన స్ట్రాంగ్ పదాలన్నీ ఇద్దరం ఉపసంహరించుకోవాలి అని తీర్పిచ్చారు. ఒప్పుకున్నాం, ఏం చేస్తాం, ఇల్లు గలవాడిని అద్దెకున్న వాళ్ళతో వేగడం భక్తులను కాజేసినంత సులభం కాదుగా అని ముగించారు. ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా మనకి కథా వస్తువులు ఎప్పుడూ కూడాను ఒక తెలిసిన ఇద్దరు మనుషుల మధ్య ఉంటుంది, కానీ టోటల్ ఫిక్షియస్ రైటింగ్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం అని చెప్పి ఈ ఫిక్షనల్ స్టోరీని గంగాధర్ గాడ్గిల్ గారు రాశారు కాబట్టి దాని తెలుగు అనువాదాన్ని నేను మీకు చెప్పాను. సాధారణంగా ఫిక్షన్ స్టోరీస్ అంటే అవి ఇంకా మన ఊహాశక్తికి ఎంత అనుకుంటే మనం అంత పెట్టుకోవచ్చు, అలాంటి ఒక ఫిక్షన్ స్టోరీస్ ఉంటాయి. అందులో ఇది మొదటి తరానికి చెందినట్టుగా అనిపించింది అందుకని. సరే, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత భారతి గారు ఒక కథను చదివి వినిపిస్తారు. కథ పేరు పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపులు అనేటటువంటి కథని ఆదుర్తి బాలగారు రాశారు. దాన్ని భారతి గారు చదివి వినిపిస్తున్నారు. మరి ఒక చిన్న విరామం తీసుకుందామా?
మనోవాంఛ తీరువేళ మది దానము పాడునే
మయూరాలు నాట్యము చేసి మనతో హాస్యములాడునే నీలో నాలో ఆశలు నిగ నిగలాడే కాంతులు
దెయ్యము తీయని బిందులు చేయా నెరజాన దరిచేదవి
నేను గాబిలి మూరము ఉన్నాముగా
నెల రాదడుగో పెడమో మాయే నీవి బిగువు వీడవి మోహములాయని ఆశలు సఫలము చేయవే
రాగ సుధామయ హృదయము నిన్ను రమ్మని మనవి చేసినే
నీవు నేను ఏకమై దేవళమై ఉందాములే నీవే నేను నేనే నీ బగు జీవితమే కనుగాయినే
Now you are listening to my media, The Voice of India.
మై మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు 11:00 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. Stay tuned to Mind Media, the voice of India. Monday to Friday evening 6:30 to 7:30.
నమస్కారం, నేను మీ వల్లభదాస్ దయానంద్. మంచి మాట శీర్షికన సనాతన భారతీయ నీతిశాస్త్ర సాహిత్యం నుండి మీకోసం ప్రియమైన మా మైండ్ మీడియా శ్రోతలకు నేటి సుభాషితం కార్యక్రమాన్ని అందిస్తున్నాం. ఈ సరళ కమనీయ సుభాషితాలు పిల్లలకు పెద్దలకు అనునిత్యం పాడుకోదగ్గ, పాటించదగ్గ తీయతీయని మాటలు. వినండి, వినిపించండి మైండ్ మీడియా నేటి సుభాషితం. భర్తృహరి, విదురుడు, చాణక్యుడు, వేమన మొదలగు మహానుభావులెందరో తమ అనుభవం ద్వారా తెలుసుకున్న ఎన్నో నిత్య సత్యాలను, లోకపోకడను భావితరాల శ్రేయస్సు కొరకై తీయతీయని గుళికల రూపంలో అందించే నెపంతో కమ్మనైన చిన్న చిన్న శ్లోకాలు పద్యాల రూపంలో మనకందించారు. ఈ అమూల్యమైన నీతిశాస్త్రం నుండి రోజూ ఒక శ్లోకం లేదా పద్యం సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మీకందించే ప్రయత్నమే మా ఈ మైండ్ మీడియా శ్రోతలకు అందించే నేటి సుభాషితం. ఆనందించండి, ఆస్వాదించండి.
నమస్తే, నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల. ప్రతి బుధవారం మరియు శుక్రవారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు పాలిటిక్స్ అనే అంశం పైన మనం దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పరిణామాలు ఇతర అంశాలపైన మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా మీతో టచ్లో ఉంటాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో అండ్ నమస్తే అందరికీ. నేను మీ మేఘన భరద్వాజ్ రంగరాజు వచ్చేసిన మీ ఫేవరెట్ షో రాగం విత్ మేఘం తెచ్చేసిన. మన సింగర్స్ మన పాటలు, ఇంకెందుకు లేట్? ట్యూన్ ఇన్ టు మై ఇన్ మీడియాస్ రేడియో ఎవ్రీ సండే 9 AM to 10 AM. మర్చిపోకండి, మీరు నాకు కాల్ చేయొచ్చు, మనం ముచ్చట్లు పెట్టుకుందాం, పాటలు విందాం. ఓన్లీ ఆన్ రాగం విత్ మేఘం, ఎవ్రీ సండే 9 AM to 10 AM, మై ఇన్ మీడియా. నేను మీ మేఘన భరద్వాజ్ రంగరాజు, ఓవర్ అండ్ అవుట్.
మై ఇన్ మీడియా శ్రోతలకు నమస్కారాలు. నేను రాజగోపాల్ గురుపుటూరి. గత వారం వినదగు నెవ్వరు చెప్పిన అనే పేరుతో ఒక సాహితీ సంచిక కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ప్రతి వారము ఒక చక్కటి దేశభక్తి గీతం కానీ, ఒక జానపద గేయం కానీ, లేదా లలిత సంగీతంలో అందరినీ అలరించిన ఒక మంచి పాటను కానీ, దాంతోపాటుగా సంస్కృత భాషలోని ఒక చక్కటి శ్లోకం లేదా తెలుగు భాషలో ఒక చక్కటి పద్యం, దానితో పాటుగా ప్రముఖ రచయితల కలం నుంచి జాలువారినటువంటి మంచి కథలలో కొన్ని ప్రతివారం ఒక కథను మీకు పరిచయం చేయాలని, అప్పుడప్పుడు పుస్తక పరిచయాలు, నచ్చిన సంపాదకీయాలు కూడా వినిపించాలని ప్రయత్నం. ఈ కార్యక్రమాన్ని వినండి, మీ గమనించండి. మీ అమూల్యమైన సూచనలు సలహాలతో ఈ కార్యక్రమం ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో చెబితే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా రూపొందించుకుందాం. ఇది మీ కార్యక్రమం వినదగు నెవ్వరు చెప్పిన. ఈ విషయాలన్నీ పాత తరానికి గుర్తు చేయడం, కొత్త తరానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ధన్యవాదాలు. రాజగోపాల్,
ఊరుపుట్టూరు.
What's up my crazy listeners and crazy callers? Andaru manchiga unnara? Nenu mee Express Raja Shashank ochestuna malli ratcha lepanike Mind Media mana andaru media la the voice of nation anukuntu. Iga same crazy topic lu, crazy answer lu, crazy metro punch lu, are ek se ek joke lu teeskoni iga mottham craziness tho edadi gap tarata craziness ane medicine tho mee munduku ochestunna Monday, Wednesday and Friday 7:30 PM to 8:30 PM Indian Standard Time, ante 7 AM to 8 AM Pacific Standard Time. Late enduku download chesukondi mana Mind Media app ni. Iga all mix of fruit juice jenike US nunchi aithe 484-364-3471, India nunchi aithe 988-555-5672, Skype nunchi aithe mind.media ane user tho call chesukochu.
నమస్తే. ఈరోజు నేను చదువుతున్న కథ పేరు పెళ్లి చూపులు. రాసిన వారు ఆదుర్తి బాల. ఉద్దండరావు వర్ధనమ్మల ఏకైక పుత్రిక భాగ్యలక్ష్మి. పెళ్ళయి 6 ఏళ్ళు దాటిపోతున్నా ఇంకా సంతాన ప్రాప్తి కలగలేదని దిగులు పడ్డ ఉద్దండరావు దంపతులు ఒక పక్క డాక్టర్ల చుట్టూ, ఇంకొక పక్క గుళ్ళ చుట్టూ ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టారు. చివరకు ఏ డాక్టర్ ఇచ్చిన మందు పనిచేసిందో, లేక ఏ దేవుడు జాలిపడ్డాడో కానీ వర్ధనమ్మ నెల తప్పింది. 9 నెలలు నిండి 12 ఆడపిల్లని కన్నది వర్ధనమ్మ. అయ్యో ఆడపిల్ల అని పెదవి విరవలేదు ఉద్దండరావు. అమ్మయ్యా ఆడపిల్ల అని సంతోషించారు. లక్ష్మీదేవి పుట్టిందని కూతురికి భాగ్యలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. భాగ్యలక్ష్మి పుట్టాక ఉద్దండరావుకి వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. అందుకే కూతురంటే పంచప్రాణాలు ఉద్దండరావుకి. కూతురికి పెళ్లి వయసు వచ్చింది కదా, మంచి సంబంధం చూడమంటూ చెవిలో జోరీగలా పోరు పెట్టింది వర్ధనమ్మ. ఉద్దండరావు కూడా కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేయాలని పెళ్లిళ్ల పేరయ్యల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ పెళ్లిళ్ల పేరయ్యలు దొరక్క నిరాశపడ్డాడు. అలా దిగులు పడితే పనులవుతాయా? మా తమ్ముడిని సంప్రదించండి, వాడు మీలా కాదు, వాడికి బోల్డ్ అంత జనరల్ నాలెడ్జ్ ఉంది అన్నది వర్ధనమ్మ. నీకు నేను తప్ప ప్రపంచంలో ఉన్నవాళ్ళంతా తెలివైన వాళ్ళుగానే కనిపిస్తారు, సర్లే వాడినే పిలుస్తాలే అంటూ బావమరిది పర్వతరావుకి ఫోన్ చేశాడు ఉద్దండరావు. డిగ్రీ కోటని 3 సార్లు ముట్టడించి విఫలమై ప్రస్తుతం రోడ్లు సర్వే చేస్తున్న పర్వతరావు బావగారి కబురు అందగానే వచ్చి వాలిపోయాడు. చూడు పర్వతం, నువ్వు ఏ పెళ్లిళ్ళ పేరయ్యని సంప్రదిస్తావో నాకు తెలియదు, కానీ నీ మేనకోడలికి రాజకుమారుడు లాంటి పెళ్లి కొడుకును తేవాలి అన్నాడు ఉద్దండరావు బావమర్దితో. ఈ రోజుల్లో రాజకుమారులు ఎక్కడున్నారు బావా? ఏ రాజకీయ నాయకుడు కొడుకులో, ఇండస్ట్రియలిస్ట్ పిల్లలో అయితే రాజకుమారుడు లెవెల్లో ఉంటారు, కానీ వాళ్ళ లెవెల్ మనకు అందదులే. మన లెవెల్కి తగిన రాకుమారుని వెతికి తెచ్చే బాధ్యత నాదే, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ అభయమిచ్చాడు పర్వతరావు. సరే మరి ఆ పనేదో త్వరగా చూడు అన్నాడు ఉద్దండరావు. అలాగే బావా, ముందు కాస్తంత టిఫిన్ తినాలి అంటూ వంటిట్లోకి దారితీశాడు పర్వతరావు. తిండి తినడంలో బకాసురుడి కజిన్ వీడు అనుకున్నాడు ఉద్దండరావు. అక్క పెట్టిన 12 పెసరట్లు తిని పెద్ద గ్లాసుడు కాఫీ తాగి కంప్యూటర్ ముందు కూలబడి నెట్లో పెళ్లి కొడుకుల వేట మొదలుపెట్టాడు పర్వతరావు. రకరకాల ఉద్యోగాలున్న పెళ్లి కొడుకుల్ని వెతికి చివరికి ఫారెన్లో పనిచేస్తున్న కుర్రాడిని సెలెక్ట్ చేసి ఆ కుర్రాడి ఫోటో నెట్లో బావకు అక్కకు చూపించాడు. ఇది దివ్యమైన సంబంధం, కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 2 లక్షల జీతం, ఇతడికి 2 అక్కలు, ఒక అక్క జర్మనీలో ఇంకొక అక్క దుబాయ్లో ఉంటారు, అమ్మ నాన్న మాత్రం విజయవాడలో ఉంటారట, ఎలా ఉంది సంబంధం అన్నాడు పర్వతరావు. భేషుగ్గా ఉంది, అమెరికా అల్లుడు దొరకడం మన అదృష్టం, వాళ్ళ అమ్మ వాళ్ళది ఈ ఊరేగా, వాళ్ళతో ఒకసారి మాట్లాడు, పెళ్లి చూపులకు ఎప్పుడొస్తారో కనుక్కో, అమెరికా కుర్రాడిని నెట్లో చూసి మురిసిపోతూ అన్నాడు ఉద్దండరావు. పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని కాంటాక్ట్ చేశాడు పర్వతరావు. ఉద్దండరావు ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకుని ఉబ్బిపోయారు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అహోబిల్లేశ్వరరావు అతని భార్య చూడమని. ఓ మంచి రోజు చూసుకుని పిల్లని చూడడానికి వస్తామన్నారు. ఇంకా ఉద్దండరావు ఇంట్లో సందడి మొదలయ్యింది. అసలే ఫారిన్ సంబంధం, వాళ్ళని బాగా ఆకట్టుకోకపోతే తిరిగి వెళ్ళిపోతారేమోనని భయం, టెన్షన్ పట్టుకుంది ఉద్దండరావు దంపతులకి. పెళ్లి చూపుల రోజుకి మా చెల్లెల్ని పిలుస్తాను, అది ఈ మధ్య రకరకాల పిండి వంటలు కనిపెట్టి చేసి టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొంటోందిట, అది ఈ మధ్య టీవీలో చేసి చూపించిన కొత్త రకం వంటకి స్టీల్ గిన్నెల సెట్టు బహుమతి వచ్చిందిట అన్నది వర్ధనమ్మ. అయితే వెంటనే రప్పించు, పెళ్లివారు అద్దరిపోవాలి అన్నాడు ఉద్దండరావు. వెంటనే తన చెల్లెలు సువర్ణ సుందరికి ఫోన్ చేసి సంగతి చెప్పి మంచి వంటలతో పెళ్లి వాళ్ళని ఆకట్టుకునే బాధ్యత నీదేనే అన్నది వర్ధనమ్మ. తన హస్తకళా ప్రావీణ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఇదో సువర్ణావకాశం అనుకుంటూ, అదెంత భాగ్యం అక్క, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ అక్కకి అభయం ఇచ్చింది సువర్ణ సుందరి. అసలే ఫారిన్ సంబంధం, నాకా సరిగ్గా మాట్లాడడం వచ్చి చావదు, మా పిన్ని బాబాయిలను పిలుస్తాను, కాస్త పెద్ద దిక్కుగా ఉండి మంచి చెడు మాట్లాడతారు అన్నాడు ఉద్దండరావు. నాకు అదే అనిపిస్తోంది, అలాగే కానివ్వండి అన్నది వర్ధనమ్మ. కబురందిన వెంటనే బయలుదేరి కాకుల్లా వాలిపోయారు ఉద్దండరావు బాబాయి పిన్ని. తన భర్త భజగోవిందం, పిల్లలు బంటి చెంటిలతో దిగిపోయింది సువర్ణ సుందరి. బావమరిది పర్వతరావు సరే సరే దొరికిందల్లా తింటూ ఇల్లంతా కలే తిరుగుతున్నాడు. వర్జ్యం దుర్ముహూర్తం అన్నీ చూసి శుక్రవారం 11 గంటల తర్వాత అమ్మాయిని చూడడానికి వస్తామని కబురు చేశారు పెళ్లివారు. ఆ రోజే శుక్రవారం, పెళ్లివారు వస్తామన్న రోజు. ఉద్దండరావు ఇంటిని డెకరేట్ చేయడంలో మునిగిపోయాడు. ఒరే ఉద్దండం, అమ్మాయి తూర్పుముఖంగా కూర్చోవాలి, అమ్మాయి కూర్చునే కుర్చీ ఇక్కడ వెయ్యి అన్నాడు ఉద్దండరావు బాబాయ్. ఇక్కడ వేస్తే గుమ్మానికి అడ్డంగా ఉంటుంది కదా బాబాయ్ అన్నాడు ఉద్దండరావు. ఉన్నా సరే అలాగే వెయ్యి, మన సౌకర్యం చూసుకుంటే శాస్త్రాలెందుకు, వాస్తుశాస్త్ర పండితుడిని నాకే ఎదురు చెప్తావా అన్నాడు ఉద్దండం బాబాయ్. బాబాయ్కి కోపం వస్తుందనే భయం వల్ల, వాస్తు ప్రకారం కూర్చుంటే పెళ్ళి కుదురుతుందనే ఆశ వల్ల కొంత ఉద్దండరావు బాబాయ్ చెప్పినట్టే చేశాడు. నువ్వు వర్ధనం అమ్మాయికి చెరొక పక్క కూర్చోండి, నా కుర్చీ ఈ కోణంలో వేసుకుంటాను, ఈశాన్య దిక్కు వదిలి మిగిలిన చోట్ల పెళ్లివారి కుర్చీలు వెయ్యి అంటూ ఎవరు ఎక్కడ కూర్చోవాలో చెప్తూ ఉద్దండరావు చేత కుర్చీలు సర్దించాడు అతడి బాబాయ్. అదంతా పూర్తయ్యేసరికి కుర్చీలన్నీ అడ్డతిడ్డంగా ఉండి హాల్ అంతా గందరగోళంగా తయారైంది. చంటి బంటిలు అలా గందరగోళంగా ఉన్న కుర్చీల మధ్య పరిగెడుతూ దాక్కుంటూ ఆడడం మొదలుపెట్టారు. కూతుర్ని అలంకరించడానికి ఇరుగు పొరుగున ఉన్న కాంతాన్ని కనకాన్ని ఆహ్వానించింది వర్ధనమ్మ. కాంతానికి కనకానికి క్షణం పడదు, పైకి నవ్వుతూ మాట్లాడుకుంటారు. కానీ కనకం అంటే కాంతానికి అసూయ. అందుకు కారణం కనకం ఈ మధ్య ఒక టీవీ ఛానల్ వాళ్ళు ప్రవేశపెట్టిన కొట్టి పట్టుకుపో ప్రోగ్రాంలో పట్టుచీర సంపాదించుకుంది. ఆ ప్రోగ్రాంలో టీవీ ఛానల్ వాళ్ళు చెప్పిన ఫోన్ నంబర్కి ఫోన్ కొడితే అదృష్టవశాత్తు నంబర్ కలిస్తే పట్టుచీర వచ్చేసినట్టే. కాంతం ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా లైన్ కలవట్లేదు. కనకానికి లైన్ కలిసి టీవీ వాళ్ళు అడిగిన చచ్చు ప్రశ్నలకి పుచ్చు జవాబులు చెప్పి పట్టుచీర కొట్టేసింది. ఇక అప్పటి వరకు ఫ్రెండ్గా ఉన్న కనకం కాంతానికి శత్రువైపోయింది. వర్ధనమ్మ పిలుపు అందుకుని కాంతం కనకం భాగ్యలక్ష్మిని అలంకరించడానికి వచ్చేశారు. కాంతం భాగ్యలక్ష్మికి చక్కగా తలదువ్వి జడవేసి నాలుగు మూరల మల్లెపూల దండ తురిమింది. కనకం చేతులకు నిండుగా గోల్డ్ కలర్ గాజులు వేసింది. ఒకళ్ళు భాగ్యలక్ష్మికి పౌడర్ రాస్తే ఇంకొకళ్ళు రాళ్లబొట్టు బిళ్ళ పెట్టారు. ఇంకా చీర కట్టడం మిగిలింది. ఏదైనా కుందన్ వర్క్ చేసిన శారీ కడితే బాగుంటుంది అన్నది కాంతం. పట్టు చీర కడితే హుందాగా క్లాస్గా ఉంటుంది అన్నది కనకం. పట్టు చీరేంటి ముదిపేరక్కలా ఉంటుంది అన్నది కాంతం. వర్క్ శారీ కడితే వెర్రిదానిలా ఉంటుంది అన్నది కనకం. ఈ రోజుల్లో అందరూ వర్క్ శారీనే కడుతున్నారు, ఎవరో ముసలినక్కలు మాత్రం పట్టు చీరలు కట్టుకుంటున్నారు. ఇదే తరుణమని కనకం మీద తన అక్కసు తీర్చుకుంది కాంతం. వర్క్ శారీస్ రోడ్లు ఊడ్చేవాళ్ళు కూడా కడుతున్నారు, కనకం కూడా దాటిగానే గొంతు పెంచింది. వర్ధనమ్మకి అప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళిద్దరికీ పడదని. వీళ్ళని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటే టక్కున గుర్తుకొచ్చింది వాళ్ళిద్దరూ ఎంతో ఆసక్తిగా చూసే ముళ్ళ కంపలు టీవీ సీరియల్కి టైం అయిందని. గబగబా వెళ్ళి వాళ్ళిద్దరికీ ఆ సంగతి చెప్పింది. అంతే, ఎక్కడవక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అమ్మయ్యా అని గుండె నిండా గాలి పీల్చుకుని నీకు ఇష్టమైన చీర కట్టుకోమ్మా అని కూతురికి చెప్పి వంటిట్లోకి వెళ్ళింది వర్ధనమ్మ. అక్కడ తోటకూరతో 90 రకాలు చేస్తూ బిజీగా కనిపించింది సువర్ణసుందరి. వదిన గారు ఒకసారి ఇటు వస్తారా? వర్ధనమ్మని రహస్యంగా పిలిచాడు భజగోవిందం. ఏమిటో అనుకుంటూ వచ్చింది వర్ధనమ్మ. చూడండి, మీ మేలు కోరి చెబుతున్నాను కానీ మీ చెల్లెలు చేసిన వంటలు ఏవి పెళ్లివారికి పెట్టకండి. దానికి అసలు అన్నం వండడమే సరిగ్గా రాదు, ఇంకా పిండి వంటలు ఎక్కడ చెప్పండి అన్నాడు భజగోవిందం. అదేమిటి అలా అంటారు? దాని వంటకి గిన్నెల సెట్టు బహుమానం వచ్చిందని చెప్పింది ఆశ్చర్యంగా అంది వర్ధనమ్మ. అదంతా గొప్ప కోసం అలా అబద్ధాలు చెబుతుంది. మరి రోజూ వంటైనా? వర్ధనమ్మ మాట పూర్తి కాకుండానే అన్నాడు భజగోవిందం. నాకు ఓపిక ఉంటే నేనే చేయి కాల్చుకుంటాను, లేకపోతే హోటల్ నుంచి క్యారియర్ తెస్తాను. అయ్యో పాపం అంది వర్ధనమ్మ. పాపమేనండి, మరి మీ చెల్లెలు చేసిన కొత్త రకం వంటలు తిని మా ఇంట్లో ఎలుకలన్నీ చచ్చాయి. అది తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళంతా ఎలకల మందు కొనుక్కోవడం మానేసి మీ చెల్లెలు చేసిన వంటల కోసం ఎగబడుతున్నారు. ఇంకా నయం, చావు కబురు చల్లగా చెప్పావు. పర్వతాన్ని బజారుకు పంపించి అర్జెంటుగా స్వీట్లు హాట్లు తెప్పిస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది వర్ధనమ్మ. పెళ్లివారు వస్తామన్న టైం దాటిపోయింది. ఇంకా రాలేదేంటి చెప్పమా అనుకుంటూ, ఏమండి పెళ్లివారు బయలుదేరారో లేదో కనుక్కోండి ఆందోళనగా అంది వర్ధనమ్మ. ఉద్దండరావుకి కూడా కంగారు మొదలై పెళ్లివారికి ఫోన్ చేశాడు. ఇక్కడ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాం అంటూ బదులిచ్చారు పెళ్లివారు. అయ్యయ్యో, ఆ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమో, మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది, బాధపడిపోయాడు ఉద్దండరావు.
ఓ గంట భారంగా గడిచింది. కాలింగ్ బెల్ మోగింది. ఆత్రంగా తలుపు తీశాడు ఉద్దండరావు. నల్ల కప్పు కమ్ముకుపోయి కమిలిన వంకాయల్లా నిలబడ్డాయి 6 షాల్తీలు. ఎవరు ఎవరు మీరు? ఆఫ్రికా అడవుల్లోంచి తప్పించుకొచ్చిన గొరిల్లాగా ఉన్నారు? అగ్ని ప్రమాద బాధితులా? మేమే ఓ పక్క పెళ్లివారి కోసం ఎదురుచూస్తూ టెన్షన్తో చస్తున్నాం. మీకు సాయం చేసే మూడ్ లేదు, వెళ్ళండి వెళ్ళండి అన్నాడు ఉద్దండరావు చిరాగ్గా. వచ్చింది ఎవళ్ళో తెలుసుకోకుండా మాటలు తోలకండి, మీరు ఎదురుచూస్తున్న పెళ్లివారం మేమే అన్నారు 6 శాల్తీలు ముక్తకంఠంతో. ఈ హడావుడికి వర్ధనమ్మ వచ్చింది అక్కడికి. చూడు వర్ధనం, వీళ్ళెవరో మేమే పెళ్లివారం అంటున్నారు, చూడబోతే కాటిక పూసుకున్న కాటికాపురుల్లా ఉన్నారు
అంటున్న భర్తని పక్కకి లాగి వారి వంక అనుమానంగా చూసింది వర్ధనమ్మ.
మీ ఆయనకి నోటిదూలు ఎక్కువ అనుకుంటా, ఇంటికొచ్చిన పెళ్లివారినే అనుమానిస్తున్నాడు. నా పేరు అహోబిలేశ్వరరావు, ఇది నా భార్య చూడామణి, మిగిలిన వాళ్ళు నా తమ్ముడు మరదలు, నా అక్క బావాను. గంటసేపు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి లారీలు ఆటోలు ధారాళంగా వదిలిన పొగ కమ్మేసి ఇలా నలుపు రంగులోకి మారిపోయాం అన్నాడు అహోబిలేశ్వరరావు. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు. అందరూ ఒక్కసారి శుభ్రంగా సబ్బుతో కాళ్ళు చేతులు కడుక్కురండి, బాత్రూమ్ చూపిస్తూ అన్నది వర్ధనమ్మ. వచ్చిన పెళ్లివారంతా శుభ్రంగా వళ్ళంతా తోముకుని పౌడర్ రాసుకుని ఎంచక్కా తయారై కళకళలాడారు. అమ్మాయిని తీసుకురండి, ఇంకో 10 నిమిషాల్లో వర్జం వచ్చేస్తుంది, హూంకరించాడు ఉద్దండరావు బాబాయ్. అమ్మాయి నచ్చింది, ముహూర్తాలు పెట్టేసుకుందాం అన్నారు పెళ్లివారు. ఏది, అబ్బాయి చూడలేదుగా అన్నారు ఆడపెళ్లివారు. అబ్బాయికి సెలవు లేదండి, పెళ్లి టైంకి సెలవు పెడతానన్నాడు, ఈలోపు వెబ్ కెమెరాతో చూపించండి, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు అన్నాడు అహోబిలేశ్వరరావు. ఈ ఐడియా అందరికీ నచ్చింది. భాగ్యలక్ష్మి వరుడు వెంకటపతిని వెబ్లో చూసింది, అబ్బాయి నచ్చాడు అని చెప్పింది సిగ్గుపడుతూ. వెంకటపతికి కూడా భాగ్యలక్ష్మి తెగ నచ్చేసింది. ఇంకే శుభస్య శీఘ్రం అన్నారందరూ. తాంబూలాలకి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. పర్వతరావు అందరికీ స్వీట్స్ హాట్స్ ప్లేట్లలో సర్ది సర్వ్ చేశాడు. తను తయారు చేసిన తోటకూర వంట ఎవరికీ వడ్డించనివ్వలేదని మూతి ముడుచుకుంది సువర్ణ సుందరి. డోంట్ వర్రీ సువర్ణ, ఎలుకల మందు కావాలని 10 మంది కొత్తగా ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళకది పంచేద్దాం అంటూ భార్యని ఊరడించాడు భజగోవిందం. ఆ రోజు తనకు కాబోయే భర్తతో డ్యూయెట్ పాడుకుంటూ కలగన్నది భాగ్యలక్ష్మి. కలంతా అయిపోయాక ఓ అనుమానం సూదిలా పడవడం మొదలుపెట్టింది భాగ్యలక్ష్మికి. ఆ అనుమానం తల్లితో చెప్పింది. వర్ధనమ్మ ఆ డౌట్ తన భర్త చెవిలో ఊదింది. ఉద్దండరావు అహోబిలేశ్వరరావుకి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. అహోబిలేశ్వరరావు ఉగ్రుడయ్యాడు. ఈ సంబంధం కాకపోతే ఇంకొకటి అన్నాడు కోపంగా. ఏమిటండి, ఏమైంది అన్నది చూడామని. ఇంత అవమానం జన్మలో ఎరుగను, మనమేమన్నా మోసగాళమనుకుంటున్నారా, చిందులేశాడు అహోబిలేశ్వరరావు. అబ్బబ్బా, సంగతి చెప్పకుండా ఏమిటా చిందులు, విసుక్కుంది చూడామణి. మన అబ్బాయి నడవగలరా, కాళ్ళున్నాయా అని అడుగుతున్నారు. మన బడుద్దాయిగాడు వెబ్లో కనిపించినంతసేపు కూర్చునే మాట్లాడేసరికి వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది. ఓ అంతే కదా, తేలిగ్గా అన్నది చూడామణి. ఏమిటలా తీసిపారేశావు, నీకు కోపం రావడం లేదా అన్నాడు అహోబిలేశ్వరరావు. ఇందులో కోపం తెచ్చుకోవాల్సినంతగా ఏముంది, జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు, ఏ చిన్న డౌట్ వచ్చినా తీర్చుకోవడంలో తప్పేముంది. ఆ మాటకొస్తే ఇదివరకు ఆడపిల్లల్ని పెళ్లి చూపుల్లో లేచి నడవమ్మనేవాళ్ళు, వంట వచ్చా సంగీతం వచ్చా అంటూ ప్రశ్నలేసి శల్య పరీక్ష చేసేవాళ్ళు కాదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ అబ్బాయిని వెబ్లో చూసుకోమందాం, మన వాడిని నడిచి చూపించమందాం, అంతకంటే మార్గం లేదు. అసలే అమ్మాయిలు దొరకడం లేదు, మంచి సంబంధం వదులుకోవడం నాకు ఇష్టం లేదు, తేల్చి చెప్పింది చూడామణి. ఈసారి వెంకటపతి నడిచాడు, శుభ్రంగా తిరిగాడు, చేతులు కాళ్ళు కనిపించేలా వెబ్ కెమెరాను తిప్పి చూపించాడు. ఇప్పుడు ఓకేనా అన్నాడు. భాగ్యలక్ష్మి అందంగా సిగ్గుపడుతూ నవ్వింది. ఉద్దండరావు వర్ధనమ్మ కూడా నవ్వారు. వాళ్లతో పాటు మిగిలిన బంధుగణమంతా నవ్వారు. ఆ ఇంట్లోకి అప్పుడే పెళ్లికళ వచ్చేసింది. ఉద్దండరావు బాబాయ్ శుభస్య శీఘ్రం అన్నాడు. భాగ్యలక్ష్మి వెంకటపతిలకి పెళ్లి ఫిక్స్ అయింది.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.